వెల్కమ్ టు వీకెండ్ కామెంట్ బై ఆర్కే. వెండి తెర వేలుపు ఎన్టీఆర్ నోట, తెలుగుదేశం మాట వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రామారావు ఇచ్చిన పిలుపు ఎవరిని జాగృతం చేసింది? పుట్టిన గడ్డమేదే తెలుగుదేశం పార్టీ మనుగడ ఎందుకు ప్రశ్నార్థకమైంది? రాజకీయాలలో ఎన్టీఆర్ ఎలాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చారు? తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయ పునాది ఎప్పుడు పడింది? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం.
పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొద్దిమంది విలేకరులు, మరికొద్ది మంది కార్యకర్తల హడావుడి. మద్రాసు నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చిన వెండి తెర వెలుగు ఎన్టీ రామారావు తానొక రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నానని, దాని పేరు తెలుగుదేశమని హఠాత్తుగా ప్రకటించారు. నిజానికి ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీని ప్రారంభిస్తారని గాని దాని పేరు తెలుగుదేశమని గాని ఎవ్వరికీ తెలీదు. అప్పుడు ఆయన ఇచ్చిన తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అన్న పిలుపుతో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆబాల గోపాలం పదం కలిపి కథం తొక్కింది. అలా నాటకీయ పరిణామం మధ్య హైదరాబాద్ నడిబొడ్డున పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణలో కొడిగట్టిన దీపంలా దీనావస్థకు చేరుకుంది. తెలుగునాట రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడడం ఆ పార్టీని అభిమానించే వారిలో ఆవేదన మిగుల్చుతోంది. 1982 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి తెలంగాణతో, ముఖ్యంగా హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. సంప్రదాయ రాజకీయ పార్టీల కార్యక్రమాల గురించి మాత్రమే తెలిసిన విలేకరులకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన కొత్తలో పార్టీ వార్తలు కవర్ చేయడం ఇబ్బందిగా ఉండేది. సినిమా నటుడేంటి, రాజకీయ పార్టీ ఏమిటి అన్న చులకన భావం కూడా వారిలో ఉండేది. దీనికి తోడు ఎన్టీఆర్తో నాటి పొలిటికల్ రిపోర్టర్లకెవ్వరికీ పరిచయం లేదు. ఆ మాటకొస్తే నాదండ్ల భాస్కర్రావు మినహాయిస్తే ఆ పార్టీలో ప్రారంభంలో తెరపైకి వచ్చిన ముఖాలన్నీ విలేకరులకు కొత్తే. దానికి తోడు ఎన్టీఆర్ కార్యక్రమాలు, నిర్ణయాలు అనూహ్యంగా ఉండేవి. తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన కొత్తలో ఎన్టీఆర్ ఏర్పాటు చేసే విలేకరుల సమావేశాలు, ఇతర కార్యక్రమాలు ముషీరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియో వేదికగా జరిగేవి. ఆయన అబిట్స్ లోని తన భవనంలో నివసించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉండేవారు. ఇప్పటిలా ఆ ప్రాంతంలో అప్పుడు అంత రద్దీ ఉండేది కాదు. దీనికి తోడు ఇప్పటి ముఖ్యమంత్రులకు ఉన్నట్లుగా ఆర్భాటంగా వాహన శ్రేణి ఉండేది కాదు. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అక్కడ నివసించినప్పటికీ ప్రజలకు పెద్దగా అసౌకర్యం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన కొత్తలో ఎన్టీఆర్ ను గాని ఆ పార్టీని గాని అంత సీరియస్ గా తీసుకుని ఆనాటి బ్యూరో చీఫ్లు మామూలు రిపోర్టర్లకు ఆ పార్టీ కార్యక్రమాల కవరేజీ బాధ్యతలు అప్పగించేవారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని బయటకు తీసి జిల్లాల పర్యటన ప్రారంభించడం, నేల ఈనిందా అన్నట్టుగా జనం కదిలి వస్తుండటంతో మీడియాలో కూడా సీరియస్నెస్ వచ్చింది. రాజకీయాలలో ఎన్నో కొత్త పోకడలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. అప్పటి వరకు తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన కటౌట్లు, బ్యానర్ల సంస్కృతిని తెలుగునాట ప్రవేశపెట్టింది ఆయనే. పాటల క్యాసెట్లు కూడా రంగప్రవేశం చేశాయి. పార్టీ వార్షిక సమావేశాలను మహానాడు పేరిట ఘనంగా నిర్వహించేవారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అన్న నినాదంతో పాటు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవోడ వంటి పాటలు మారుమోగుతూ ఉండేవి. తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి రాజకీయ అనుభవం ఉన్న నాయకులు పెద్దగా ఆ పార్టీలో చేరలేదు. నల్లగొండ నుంచి కె జానారెడ్డి, నిజామాబాద్ నుంచి మహిపాల్ రెడ్డి వంటి కొద్ది మంది అప్పటికే సమితి అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. మిగతా వారంతా రాజకీయాలకు కొత్త. 95% మంది యువకులే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీతో పొసగక సోషలిస్టు రాజకీయాలకు ఆదరణ లేక కనుమరుగైన బి సత్యనారాయణ రెడ్డి, సి మాధవరెడ్డి, పుట్టపాగ మహేంద్రనాథ్ వంటి రాజకీయ అనుభవం ఉన్నవారు క్రమంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. నిజానికి 1983 ఎన్నికల్లో సీమాంధ్రలో ఆదరించినట్లుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆదరించలేదు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడింది. తెలంగాణకు చెందిన బడుగు బలహీన వర్గాల వారు ఇవాళ రాజకీయంగా ఎదిగారంటే అందుకు ఎన్టీఆర్ వేసిన పునాదే కారణం. ఈ కారణంగానే బీసీల గుండెల్లో ఇప్పటికీ ఎన్టీఆర్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలలో ఇప్పటికీ గుర్తుండేది పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు. ఈ వ్యవస్థను రద్దు చేయడంపై కొందరికి ఖేదం కలిగినప్పటికీ ఎందరికో ఊరటనిచ్చింది. అప్పటి వరకు కరణాలు పటేళ్ల ఆధిపత్యం కింద నలుగుతూ వచ్చిన సామాన్యులకు, ముఖ్యంగా బీసీలకు ఈ వ్యవస్థ రద్దుతో స్వేచ్ఛ లభించింది. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తెలంగాణ ప్రజల మనసుల్లో ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్ పార్టీకి గాంధీభవన్ ఉన్నట్లుగా ఆ పార్టీకి సొంత కార్యాలయం ఉండేది కాదు. ప్రారంభంలో ముషీరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియో నుంచి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కొంతకాలం పాటు హిమాయత్ నగర్ లోని ఒక పాత భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని హైదరగూడలోని మరో పాత భవనంలోకి మార్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గండిపేట వద్ద పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఎన్టీఆర్ నిర్మించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు సలహాలు సూచనలు ఇచ్చిన తుమ్మల చౌదరి, మెంటె పద్మనాభం, కెవి సత్యనారాయణ వంటి వారు గండిపేట కార్యాలయం నుంచే తమ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ బ్యాచ్ ను అప్పట్లో గండిపేట మేధావులు అని పార్టీ శ్రేణులు పిలుచుకునేవి. మహానాడు జరిగినప్పుడు గండిపేట తిరునాళ్లను తలపించేది. సాయంత్రం 6 కాగానే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గండిపేటలోని తన కుటీరానికి వెళ్లి విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు ఆయన అలా గండిపేట కుటీరానికి వెళ్లిన కొద్దిసేపటికి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు అబిడ్స్లోని ఎన్టీఆర్ నివాసంలోకి ప్రవేశించి వరండాలో బైఠాయించారు. ఎన్టీఆర్ వస్తేగాని తాము అక్కడ్నుంచి వెళ్లేది లేదని రాజశేఖర రెడ్డి బృందం భీష్మించుకుని కూర్చుంది. కుటీరంలో విశ్రమించిన ఎన్టీఆర్ ను నిద్రలేపే సాహసం ఎవ్వరికీ లేదు. దీంతో పోలీసులు కొద్దిసేపటి తర్వాత వారందర్నీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు. మరో సమయంలో సాయంత్రం వేళలో సచివాలయంలోకి ఎన్టీఆర్ ప్రవేశించకుండా ఇదే రాజశేఖర రెడ్డి బృందం అడ్డుకోవడంతో కారులోంచి దిగిన ఎన్టీఆర్ హఠాత్తుగా నడి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఇలాంటి సంఘటనలే కాదు, హైదరాబాద్ అభివృద్ధిలో కూడా ఎన్టీఆర్ కృషి ఎంతో ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనుంచి ఖైరతాబాద్ వరకు ఉన్న కచ్చా రోడ్డును విస్తరించింది కూడా ఆయనే. ఈ విస్తరణ కార్యక్రమంలో పలుగు పారాబట్టి ఆయన స్వయంగా పాల్గొన్నారు. మండుటెండలో పలుగు చేతబట్టి ఆయన తవ్వుతూ ఉంటే నుదుటున పెట్టుకున్న బొట్టు చెమట వల్ల ముక్కుమీదకు కారిన దృశ్యం నాకు ఇప్పటికీ కళ్లల్లో మెదులుతూ ఉంటుంది. పంచగుట్టు నుంచి సికింద్రాబాద్ వరకు, కుకట్పల్లి నుంచి చార్మినార్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది కూడా ఆయనే. కేవలం రాకపోకలకు మాత్రమే పరిమితమైన ట్యాంక్ బండ్ రోడ్డును విస్తరించి పటిష్టం చేసి విగ్రహాలు నెలకొల్పడంతో పాటు పచ్చిక బయళ్లు అభివృద్ధి చేసింది కూడా రామారావే. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన స్వయంగా పాల్గొనడమే కాకుండా తరచుగా పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షిస్తూ ఉండేవారు. పాలనాపరమైన సంస్కరణలతో తెలంగాణ సమాజంలో చైతన్యం తెచ్చింది కూడా రామారావే. ఎంతో మందికి రాజకీయ జీవితాన్నిచ్చినట్లుగానే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా రామారావే రాజకీయ జీవితాన్నిచ్చారు. ఏ తెలుగుదేశం పార్టీ నీడలోనైతే కేసీఆర్ ఎదిగి వచ్చారో అదే తెలుగుదేశం పార్టీ ఆయన రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని ఇప్పుడు విలవిల్లాడుతోంది. ఎన్టీఆర్ నోటి వెంట ఏ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందో అదే గడ్డపై దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అస్తిత్వం ప్రమాదంలో పడింది. అయినా తెలంగాణలో కూడా పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అభ్యంతరం లేదంటూ పార్టీ తరపున కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ బలమైన నాయకులుగా స్థిరపడిన వారందరూ అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితికి బలమైన నాయకులు ఉండేవారు కాదు. ఈ కారణంగానే ఉద్యమ ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సీట్లను ఆ పార్టీ గెలుచుకునేది. ఇది గమనించిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడం, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభావం, తెలంగాణలో ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండడంతో పార్టీ నుంచి వలసలను నిరోధించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు చిక్కుకున్నారు. పార్టీ నాయకులు పక్కచూపులు చూడకుండా ఆపడానికై కొంతమందికి ఆర్థికంగా సాయం చేశారు కూడా. అయినా ఇవేమీ ఫలించలేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి పార్టీ బలహీనపడింది. అయినా ప్రజాభిమానం, కార్యకర్తల బలం ఉండడంతో 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ రాజకీయాలపై తగిన దృష్టి సారించలేని పరిస్థితి ఉండడంతో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే ఉద్యమాన్ని కేసీఆర్ ఉధృతంగా చేపట్టారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తొందరపాటు కారణంగా ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. రేవంత్తో పాటు ఆ కేసు చంద్రబాబుకు కూడా చుట్టుకోవడంతో మొత్తం పార్టీనే ఆత్మరక్షణలో పడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు తన మకాంను విజయవాడకు మార్చుకున్నారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దిక్కుమొక్కు లేని స్థితికి చేరుకుంది.
చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమంటూ విస్తృతంగా ప్రచారం చేసిందెవరు? తెలుగుదేశం పార్టీపై కేసీఆర్ గురిపెట్టడంలో ఏ రాజకీయ వ్యూహం దాగి ఉంది? తెలంగాణ తెలుగుదేశం నుంచి వలసల్ని చంద్రబాబు ఎందుకు నిరోధించలేకపోతున్నారు?
నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు తప్పేది కాదు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా జాతీయ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడం కష్టం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడం సహజం. దీనికి తోడు ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడింది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఫాలో అవుతున్నారని తెరాస ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లింది. తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉంటే తన అస్తిత్వానికి ప్రమాదమని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీని పూర్తిగా బలహీనపరిచే పనిలో పడ్డారు. దీంతో కర్ణుడి చావుకు ఎన్నో కారణాలన్నట్టుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేటి దీనావస్థకు ఎన్నో కారణాలు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆ పార్టీకి మనుగడలేని పరిస్థితి. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీకి రెండే ప్రత్యామ్నాయాలు మిగిలాయి. ఒకటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం కాగా, రెండవది తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవడం. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇబ్బందులెదురవుతాయి. కాంగ్రెస్ బలపడ్డాన్ని భాజపా అగ్రనేతలు జీర్ణించుకోలేరు. కనుక ఇలాంటి పొత్తు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీనే ఉండకూడదనుకుంటున్న కేసీఆర్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్లీ దానికి జీవం పోయడానికి సహజంగానే అంగీకరించరు. దీంతో ఆ పార్టీలో మిగిలి ఉన్న నాయకులలో భవిష్యత్ పట్ల బెంగ పట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసొచ్చారు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న గుబులు రెట్టింపయింది. ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీనే ఆత్మరక్షణలో పడేసిన రేవంత్ రెడ్డి ఈ పని చేయడమేంటని తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ను అభిమానించేవారు ఆక్షేపిస్తున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం, పాత తరం వారి వలె రాజకీయాల నుంచి తప్పుకుని ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి లేదు. రాజకీయాలలో ఎంతగానో ఎదగాలని ఆశపడే రేవంత్ రెడ్డి వంటి వారు సహజంగానే తమ దారి తాము చూసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఎవరు ఎంతగా బాధపడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం చాలా కష్టం. ఎన్టీఆర్ అభిమానులెవ్వరూ ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బతికి చెడిన పార్టీగా మారింది. కొన ఊపిరితో ఉన్న ఆ పార్టీ ఎంతో కొంత బలపడాలంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్తో జత కట్టడం ఒక్కటే మార్గం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఆ పార్టీకి ఇంకా ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉండడం విశేషం. అందుకు ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలే కారణం. తెలుగుదేశం ప్రారంభమైనప్పుడే నా జర్నలిస్ట్ జీవితం కూడా ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు నేను ఎక్కువగా తెలుగుదేశం పార్టీ బీట్ చూసేవాణ్ణి. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లను, ఆ పార్టీకి లభించిన విజయాలను, వైఫల్యాలను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి మద్రాసులో సినీ జీవితాన్ని ప్రారంభించి వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన ఎన్టీ రామారావు చివరి శ్వాస హైదరాబాద్లోనే వదిలారు. ఏ గడ్డ మీద తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే గడ్డపై ఆయన సమాధి అయ్యారు. అదే ఎన్టీఆర్ ఘాట్. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించే ప్రదేశమే లేదు. దీన్నే డెస్టినీ అంటారు కాబోలు. ఏ గడ్డ మీద తాను తెలుగుదేశం పార్టీని ప్రకటించారో అదే గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడటాన్ని చూసి ఎన్టీఆర్ ఆత్మ శోభిల్లకుండా ఎందుకుంటుంది? నీకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీని మనుగడ సాగించనివ్వు అని ముఖ్యమంత్రి కేసీఆర్ని వేడుకోవడానికి లేదు. ఎందుకంటే రాజకీయాలలో అలాంటి సెంటిమెంట్లకు తావుండదు. అయ్యో పాపం తెలుగుదేశం అని కేసీఆర్ జాలిపడితే ఆయన రాజకీయ ప్రయోజనాలకే ప్రమాదం. అందుకే తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో చూసుకోండి, నాతో సహా మా పార్టీ వాళ్లు చాలా మంది తెలుగుదేశం వాళ్లే కదా అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయి మహాప్రభు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అడగడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో పార్టీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏపీలో తన రాజకీయ భవిష్యత్తుతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన భయం. అంతేకాకుండా చంద్రబాబును ఆంధ్ర ప్రాంత నాయకుడిగా మాత్రమే తెలంగాణ ప్రజలు చూస్తున్నందున ఆయన స్వయంగా వచ్చి కూర్చున్నా పార్టీని బతికించడం కష్టం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో మిగిలి ఉన్న నాయకులు తమ భవిష్యత్కు ఎవరు భరోసా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు లేరు కనుక వారే సమాధానం వెతుక్కోవాలి. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు అధికారానికి దూరమై 14 ఏళ్లవుతోంది. కమ్యూనిస్టుల తరహాలో అధికారంపై ఆశ లేకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితి సంప్రదాయ రాజకీయ పార్టీల నాయకులకుండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించలేరు అని తెరాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పూర్వపు తెలుగుదేశం నాయకుడు చేసిన వ్యాఖ్యలో నిజం లేకపోలేదు. అయినా ఎన్టీఆర్ ఈనాటి రాజకీయాలకు సరిపోడు. కారణజన్ముడిగా కీర్తించబడుతున్న ఎన్టీఆర్ పుణ్యమా అని చంద్రబాబు, చంద్రశేఖరరావు వంటి వారు ఎంతో మంది పదవులు, అధికారం అనుభవించారు, అనుభవిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించినా సాగించకపోయినా కనీసం ఎన్టీఆర్ను అప్పుడప్పుడైనా స్మరించుకుంటూ ఉంటే ఆయన ఆత్మ సంతసిస్తుంటుంది. తెలంగాణలో బడుగులు ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నది కేసీఆర్ పాలనలోనేనని, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పుణ్యమా అని పదవులు అనుభవించి ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒక ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసి చలించిపోతున్న ఎన్టీఆర్ ఆత్మను ఇలాంటి మాటలతో క్షోభకు గురి చేయకపోతే చాలు, అదే 10,000 అని సదరు మంత్రికి గుర్తు చేద్దాం.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.